కాశీయాత్ర. ముందు మాట, మా గురువు గారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. నేను 4వ ఫారంలోనికి వచ్చితిని. అంతటి వరకు కవికులు గురువై తర్వాత నేను గురువుగా స్వీకరించిన శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారిని నేను ఎరుగలేకపోతిని. వారు మాకు తెలుగు చెప్పుడుకు రానారంభించిరి. బక్కపలచినవాడు, పొట్టివాడు, చామని ఛాయ అనుటకు మించిన నల్లని మేనివాడు, కాళ్లకు పావుకోళ్లు ధోవతి, లోన తెల్లని చొక్కా పైన ఒక కోటు. అవి మాయినవి కావు, మాసినవి కావు. ఒక తలగుడ్డ, మొగమన్ విభూతియు గంధమును, నొసట పెద్ద కుంకుమ బొట్టు, ఎప్పుడు ప్రక్కన ఒక గొడుగు. కళాశాలలో ఇది వారి వేషము. ఇందులో ఏ ఒక్కటి తగ్గినను మొత్తం మీద ఊరిలో తిరుగుటకు ఇదియే వేషము. ఒక్కొక్కప్పుడు వారి చదివే మాకు మొదటి గంట, అనగా గంటలో సగమైన గానీ రారన్నమాట. మా పాఠశాలకు సొంత దగ్గరలోననే వారి ఇల్లు. దానిని బొత్సుపేట అందరు. అది ఒక సందులో ఉన్నది. ఒక ముద్రాక్షరశాల ఉన్నది. దాని ప్రక్కసందులో నుండి దాని వెనక సందులోనికి పోవలేను. 2 సందులో ముద్రాక్షరశాల అంటుకునియే ఉండును. వారి గ్రంథములు ఆ ముద్రాక్షరశాలలో అచ్చువేదురు. ముద్రాశాలాధికారి వారికి స్నేహితుడు. ముద్రాశాలాధికారికి వారు దైవము. అది ఆయన భాగధేయం అనుకునిచుండేవాడు. పాఠశాల గంట వారి ఇంటికి వినిపించుచుండును. పాఠశాల తెరచువేళ పావుగంట ఉన్నదనగా మొదటి గంట కొట్టుదురు. అంతవరకు వారు కవిత్వము రాసుకుంచూ కూర్చుందురు. గంట వినిపించినంతనే తొందరపడుదురు. అప్పుడు పద్యము పూర్తి అయినచో వెంటనే లేతురు, పూర్తిగానిచో పూర్తి చేసి లేతురు. లేచి ఏమి చేయవలే? ఒక దొహవతి కట్టుకుని, ఒక తువ్వాల పైన వేసుకుని, చిన్న బొక్కెయు త్రాడును పూని, 2 ఫర్లాంగుల దూరము స్నానము కొరకు పాఠశాల ఆవరణలోనికి రావలేను. బందరు సముద్రమునకు దగ్గరయ్యూరు. బావులలో నీళ్లు ఉప్పన. ప్రతిదినము ఆ నీళ్లతో స్నానం చేసినచో ఉడలు దురదలెక్కును. అవి వాడుకొనుటకు పనికొచ్చును గాని స్నానపానములకు పనికిరావు. పాఠశాల ఆవరణలోని బావి మంచినీళ్ల బావి. అందుచేత గురువుగారు అచ్చటికి వచ్చి స్నానం చేయుదురు. ఇచ్చటికి రావలేను. ఇంటి నుండి ఇక్కడికి దూరము 2 ఫర్లాంగులైన ఉండును. స్నానం చేయవలేను, ఇంటికి పోవలేను, భోజనం చేయవలేను, చొక్కా కొట్టు మొదలైన దిరీసు వేసుకునవలేను. అప్పుడు పాఠశాలకు రావలేను వారు. మొదటి గంటలో అరగంట అయిన తర్వాత శాస్త్రిగారు వచ్చిన జరిగినచో పిల్లల అదృష్టం. దినదినం ఇంతే. దానికి అవధి లేదు. ఏ ఇతరోపాధ్యాయుడు అట్లా వచ్చుటకు వీల్లేదు. ప్రధానోపాధ్యాయుడు మందలించును, కఠినముగా చెప్పును. చివరకు ఉద్యోగం నిలుచుటీవు కూడా కష్టం. ఆయన మా గురువుగారి యందు నిస్సహాయుడు. సంవత్సరం మొత్తం మీద ఎప్పుడైనా 1-2 సార్లు వినయంతో మందలించినచో గురువుగారేముందరు? నన్నేం చేయమందురండి, పాఠశాల ఉన్న దినముల్లో నేను పొద్దుటిపూట సరిగ్గా అన్నం కూడా తినను మొదలైన మాటలు చెప్పుదురు. ఆ మా గురువుగారు బతికి ఉన్నన్నాళ్ళు ప్రభువు, పాఠశాలలో కూడా ప్రభువే. తరగతిలోనికి వచ్చును, చెప్పులు బల్ల కింద వదలను, గొడుగు కుర్చీకి ఆనించును, తలగొడ్డ బల్ల మీద పెట్టును. వారి చేతిలో ఎప్పుడు ఇంత కాగితములు కట్టే ఉండును. అవి కొన్ని రాసిన పద్యాలు. పద్యాలు రాయటకు తెల్ల కాగితములు, అవసరమైన 1-2 ముద్రితమైన గ్రంథాలు. లక్ష్మీదేవి విష్ణుని వక్షస్థలమున ఎట్లు అనపాయినియో ఆయన చేతిలో నీ కట్ట అట్లు. కుర్చీలో చేరగలబడి పాదములు బల్ల మీద నుంచి ఆ కాగితములను తీసుకుని బాలరుతో మీరు చదువుకుని చుండు అని చెప్పి తాను రాసుకుని చుండును. ఇంత అయిన తర్వాత గంట ఎంత మిగులును? 5-10 నిమిషములలోనే వాడు గంట కొట్టును. ఈయన వ్రాయిచున్నది పూర్తి కావలేమి కదా. తర్వాతి గంట మేస్టర్ వచ్చి నిల్చుండును. కొంతసేపటికి ఈయన ఆయనను చూచి లేచి వెళ్ళును. వారు మాకు పాఠం చెప్పలేనచో వారికి ఆ గంటలో గాని ఆ పూటలో గాని కవిత్వం రాసుకోవాల్సిన అవసరం లేకపోటయో, తర్వాత రాయుదములే అన్న జాగు మనసులో కలగటయో హేతువులు. అప్పుడు పాఠం చెప్పాడు వారు. ఎవడో నిల్చుండుటయు, వాడు చదువుకుని పోవటయు, నడుమ గురువుగారు కొన్ని మాటలకు అర్థం చెప్పుటయు, లేదా వారికి జ్ఞాపకం వచ్చిన కథలు చెప్పుటయు. నేను 6వ ఫారంలోనుండగా మా పాఠ్యగ్రంథంలో ఎవడో రచయిత కూర్చొని అని వ్రాసాను. గురువుగారు చదివిడు వారిని ఆపి ఆ శబ్దము తప్పు అని చెప్పినారు. కూర్చు ఉండు, కూర్చుండు ఇది శబ్ద పల్లవము, స్వార్థకము కూర్చుండి అగును గాని కూర్చొని కాదు. వారు ఇట్లు చెప్పిన విన కొన్ని డజన్లు జ్ఞాపకము. నా చదువులకు పునాది ఇదే. మేము 4వ ఫారంలోనుండగా గుంటూరు సీమ కథ. గురువుగారు 3 నెలలు పాఠశాలకు రాలేదు. మేము యథేచ్ఛముగా ఉంటిమి. తిరిగి వచ్చిన తర్వాత మా పంట పండినది. ఆ కథలు, ఆ పద్యములు 2-3 నెలలు మాకు అది ఏ చదువు. నా చిన్నప్పుడు గుంటూరు సీమ గీరతములోని పద్యములు 100 కొలది కంఠతహా వచ్చును. నా తరగతిలో నేను తెలుగు పండితుడను. నేను కవిని. పోతుకూచి యజ్ఞనారాయణ అని మరొకడు ఉండేడువాడు. తర్వాత నా దస్తూరు చెడిపోయినది. వాణి దస్తూరి బల్లిగుడ్లవలే ముచ్చటగా ఉండేది. మా కాంపోజిషన్ పుస్తకాలు కూడా శాస్త్రులు గారే దిద్దవలే. నామఘ దిద్దిడివారు, ఎప్పుడైనను చూచిడివారు. అతని దస్తూరికిని అతడు కూడా కొంచెము తప్పులు లేకుండా రాసిడివాడు. దానికిని మా గురువు గారు అతని మీద ప్రేమ ఎక్కువ. నన్ను పిలిచినచో వాని పేరు పెట్టి పిలిచిడివాడు. నాకు కోపముగా నుండేది. వాడు పద్యాలు రాయలేదు, నేను రాయగలను. వానికంటే నేను ఎక్కువ పండితుడని నా ఉద్దేశం. నా పేరుతో వాణిని పిలిచినచో వానికి గౌరవం, కానీ వాని పేరుతో నన్ను పిలిచినచో నాకు అవమానం కదా. ఇట్లుండగా టర్మ్ పూర్తిగా వచ్చును. పిల్లలందరికీ మార్కులు ఉండవలేను. ఈ ఫార్ములలో ఈ మార్కులన్నింటినీ పురస్కరించుకుని పరీక్ష ఎందు ఉత్తీర్ణత ఉండును. గురువుగారు చెప్పినది ఏమిటి, మేము రాసినది ఏమిటి? ఒక తరగతిలో ఈ మార్కులు 3 మార్లైనా వేయవలేను. గురువుగారు అన్నీ ఒక్కసారి వేసిడివారు. ఒకడు లేచి నిలుచుండును. వాని ఏదో శబ్దమునకు అర్థం అడుగుదురు. వాడు చెప్పలేడు. వానికి క్రాపింగు లేదు. వాని ముఖమును బొట్టున్నది. అందుచేత వానికి 3 5లు 15 ఇంటికి 3 2 6 వేసిడివారు. ఇంకొకని పేరు పిలువగా వాడు బహిర్దేశంలోకి వెళ్ళినని చెప్పిడివారు. గురువుగారు, ఈ ఊరి నీళ్లు సీతపై చెప్పు నీళ్లు, వాడెంతో అదృష్టవంతుడురా అని 3 2.5 7.5 మార్కులు వేసిడివారు. ఇంకొకడెవడో ఆ మాటకు అర్థం చెప్పిడువాడు. సరైన అర్థము, కానీ వాని కర్మం చాలక వాని మొగాని బొట్టులేదు. వానికి 3 0లు. నేను 1938 విజయవాడ కళాశాలకు వచ్చితునే. వారు బెజవాడలో క్షీరసాగరం అని ఉండేవారు. క్షీరసాగరం అనగా ఒక కంటి ఆసుపత్రి. దానికి సంబంధించిన గదులు కొన్ని బాడుగకు ఇచ్చేవారు. ఒకసారి మా గురువుగారిని పిలిచి మా కళాశాలలో ఒక ఉపన్యాసం ఇప్పించి తిని ఆ సందర్భంలో వారు మార్కులు ఇట్లు వేయటం గురించి చెప్పగా వారు నవ్వి, నేను అట్లు చేసేటవాడినందువా అన్నారు. ఆయన మడిగా పాఠశాలకు వచ్చును, మడిగా పోవును. వారి నెవ్వరును తాకకూడదు. విద్యార్థులు తాకుట జరిగినచో వారు కాలి పాపోజు తీసి కొట్టేవారు. ఒకసారి పాఠశాల యొక్క ఉప ప్రధానోపాధ్యాయుడుండగా ఇట్లు జరిగినది. గురువుగారు, ఈ ఇంగ్లీష్ చదువుకున్న విధవలందరూ ఇంతియే, వీరికి మడి తెలియదు, ఆచారము తెలియదు అనగా ఆ ఉప ప్రధానోపాధ్యాయుడు కుక్కురు మనలేదు. వారి అందరి గౌరవం అట్లుండేది. నేను 5వ ఫారంలో ఉన్నాను. జిల్లా విద్యాధికారి పాఠశాలను పరిశీలించుటకు వచ్చినారు. మా తరగతిలోనికి ఎంతవాడు వచ్చినను మా గురువుగారు కుర్చీని ఉండి లేవరు. లేచినట్లు అభినయింతురు. ప్రధానోపాధ్యాయుడును అధికారియూ వచ్చిరి. వేర ఆసనములు తెప్పించుకునేది, కూర్చుండేది. ఆ ఉపాధ్యాయుడు పాఠమినట్లు చెప్పుచుండెనో జిల్లా అధికారి చూడవలేను. ఆ పాఠ్యభాగము ఉద్యోగ పర్వములోని కీచిక ఘట్టము. ద్రౌపది అప్పుడు సైరంధ్రి వ్రతమునందున్నది కదా, ఆ శబ్దం వచ్చినది. జిల్లా అధికారి కొంచెం డొక్కశుద్ధి అయిన వాడు కాబోలును మమ్ము సైరంధ్రి శబ్దమునకు ఉత్పత్తి చెప్పమనెను. చదివేడిది 5వ ఫారము. శబ్దములకు ఉత్పత్తి ఏమి? ఈ రోగము మన విద్యా విధానంలో ఉన్నది. శబ్దమునకు అర్థము తెలియదు, పద్యమునకు అన్వయము తెలియదు, సారస్వతమునందు అభిరుచి కల్పించరు. ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తులు, ఇది ఒక జాతి నిర్మూలకమైన విద్యా విధానము. మాతృభాషా పరిజ్ఞానమును నాశనము చేసేది విద్యా విధానం. శతాం దాహ కూపం ప్రేషంతి. సైరంధ్రికి ఉత్పత్తి మాకు తెలియనా? గురువుగారు మాత్రము చెప్పుదురా. మేము చెప్పలేకున్నచో అది గురువుగారి దోషమగురు. మా గురువుగారికి కోపం వచ్చును. వారిట్లనిదే, అయ్యా నేను దీనిని పిల్లలకు చెప్పలేదు అనేది. జిల్లా అధికారి ఊరకుండా వచ్చును కదా, గురువుగారిని చెప్పమనేది. ఆయనకు మరియు కోపం వచ్చును. నేను ఇదివరకు దాని ఉత్పత్తిని గురించి తెలుసుకొనలేదు, ఇప్పుడు తెలుసుకొనను, భవిష్యత్తులో దానిని తెలుసుకున్నట్టు పరిహరింతును అన్నారు. జిల్లా అధికారి, శాస్త్రులు గారికి కోపం వచ్చినట్లున్నది, నాకు తెలియక అడుగుతున్నాను అన్నాడు. గురువుగారు, ఈ ఊరిలో ఇదిగో తూర్పు, తెలియనిచో ఇటు తిరిగి దండం పెట్టుడు అనగా జిల్లాధికారి ఏమి చేయను? ఆ దినముల్లో జిల్లాధికారి చాలా పెద్ద పదవి. ఇప్పుడు మన సొంత మంత్రులు వచ్చిన తర్వాత ఏ పదవియో పదవియే కాదు. అధికారికి కోపం వచ్చి విడలిపోయాను. ప్రధానోపాధ్యాయునితో మాట్లాడాను కాబోలు. వారు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కౌలులో ఒకరనియు, శ్రీ చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి గారనియు జిల్లా అధికారికి తెలిసాను. ఆయన వెళ్లిన తర్వాత మా గురువుగారు దాని ఉత్పత్తి మాకు చెప్పిరి. స్వైరం ధ్రియతి ఇతి సైరంధ్రి. అందులోని వకారము లోపించును అనగా తాను తన ఇష్టం వచ్చినట్లు ఉండి స్త్రీ. ఇంతకును శాస్త్రులు గారికి జిల్లా అధికారి మీద అంత కోపం ఎందుకు వచ్చినది అని ప్రశ్న. మా పాఠశాలలో ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన తురక కులస్తుడు, పొట్టివాడు, బక్కపలచనివాడు, కొంచెం ఎర్రనివాడు, ఎప్పుడునూ నవ్వుచుండేవాడు. పెద్దగా నవ్వడు. ఆయన నవ్వినప్పుడు పై నడిమి దంతములు రెండి చెవళ్ళు సన్నగా కనిపించుచుండేవి. చాలా మంచివాడు. 5-6 బిడ్డల తండ్రి. ఆయన ఎందు మా గురువుగారికి అవ్యాజ కరుణ. ఆయన డ్రాయింగ్లో పరీక్షలు ఏమీయో కాలేదు. ఆయనకు నెలకు 15 రూపాయల జీతం. మా గురువుగారికి 25-30. జిల్లా అధికారి డ్రాయింగ్లో పెద్ద పరీక్షలు ఇచ్చినాయట. పాఠశాలకు వచ్చుచునే డ్రాయింగ్ తరగతులకు వెళ్ళాను. ఆ సాహెబు గారు తట్టుకొనలేకపోయాను. తాను పనికిరాడని ఆ అధికారి రాయను, తన ఉద్యోగం పోవును. ఆయన తన ఈ భయమును మా గురువుగారితో చెప్పుకున్నాను. వారిద్దరు స్నేహితులు కదా. ఆయన పని నేను చూసిద్దంలే అని గురువుగారు ఆయనకు వాగ్దానం చేసిరి. సాయంకాలమున అందరూ గృహాభిముఖులైపోయినప్పుడు ఆవరణలోనే అధికారి గురువుగారిని చూచడం సంభవించినది. ఆయన గురువుగారితో ఇట్లన్నాడు, శాస్త్రి గారు నమస్కారం, క్షమించవలసినది, నాకు మీరెవరో తత్పూర్వం తెలియదు, అంత కోపం ఎందుకు వచ్చినది అని. గురువుగారు ఇట్లన్నది, కోపమా, ఎందుకు రాదు? ఆ డ్రాయింగ్ మేస్టర్ పేదవాడు, అతనికి 5 పిల్లలు, 15 రూపాయల జీతంతో ఎట్లు బతుకును? మీరు వాని పొట్ట మీద కుట్టినచో వాని కుటుంబం ఏమి కావాలను? మీకేమి, మీరు పెద్ద పెద్ద జీతగాండ్రు, అందరినూ బతకవాలన్న ఊహ మీకుండదు అని. చివరకు జిల్లా అధికారి ఇద్దరిని గురించి చెడామడా రాసిపోయినట. ప్రతి సంవత్సరం ప్రతి జిల్లా అధికారియు వీరి ఉద్యోగముకు తగరు తీసివేయవలేను అని ఏ వ్రాయిచుండేవాడట. పాఠశాల యొక్క అధికారిక సంఘం వారు వారిని ఎప్పుడూ తీసివేయలేదు. వారు మా గురువుగారిని తమ పాఠశాలకు అది గౌరవం అని ఏరి కోరి తెచ్చుకునేది. మా గురువుగారు పాఠశాలలో 5 గంటలు పనిచేసిరి. వారి మీద ఈ జిల్లా అధికారుల రాతలు ఏమీ పనిచేయలేదు. గురువుగారి మూలముగా డ్రాయింగ్ మాస్టర్ ఉద్యోగం కూడా పోలేదు. ఆయనను తీసివేసినచో ఈయన లేచిపోవుదును అన్ను. ఆ పాఠశాలలో ఆయన గురువుగారు ఉన్నారన్నది తెలుగుదేశంలో ఒక మహావిషయం. కొన్ని జిల్లాలలో అది ఒక గొప్ప విషయము. వారు ఆ పాఠశాలలో ఉండటం వలన అచ్చట చదివిన వారిలో కనీసం 10 మంది గొప్ప కవులైనారు. నేను కవినవిట వారి అనుగ్రహమే అనుకుందును. నేను 6వ ఫారం పూర్తి చేసి కళాశాల చదువులకు వెళ్ళినప్పటికే నాకున్న భాషా జ్ఞానము కొంత చెప్పుకోదగినదిగా ఉండెను. ఎన్నో ప్రయోగములు, ఎన్నో శబ్దముల యొక్క స్వరూపములు, ఎన్నో తెలుగు పద్య రచనలోని సొగసులు నాకు తెలియను. వారు చెప్పిరా? చెప్పలేదు. వారు చెప్పలేదా? చెప్పిరి. నేను ఆ ఊరిలో అప్పటికే ప్రసిద్ధులైన బాలకవులలో ఒకడను. మరొక చిన్న విషయం, వాగ్గేయకారులు, మహాసంగీత విద్వాంసులు, అద్వైతమునందు ప్రస్థానత్రయ భాష్యమును చదివిన వారు, భక్తులు అయిన శ్రీ హరి నాగభూషణం గారు మా పాఠశాలలో 1 ఏడాది ఉపాధ్యాయులుగా ఉండిరి. వారు బీఏ తర్వాత న్యాయవాది వృత్తిలో చేరిరి. మా గురువుగారు అయిన వెంకటశాస్త్రి గారికి గొప్ప సంగీత జ్ఞానం ఉండేది. వారి సంస్కృతాంధ్ర భాషా జ్ఞానం అట్లుండగా సంగీత శాస్త్రంలో, జ్యోతిష్ శాస్త్రములో మా గురువులు గొప్ప విద్వాంసులు. వారు తెలుగుదేశమున తెలుగు పద్యమునకు బాణీగా చదువుట సర్వజనులు చెప్పుకునే విషయముగా చేసిరి. ఆనాటి కవులందరూ తెలుగు పద్యమును వారి వలె చదువుటకు ప్రయత్నించేవారు. వారు గొంతును కొన్ని చోట్ల అక్కలించి, మరికొన్ని చోట్ల మొక్కలించి చదివేవారు. అది వారికే సాధ్యము. అది ఒకటే రాగము, మోహన రాగం అనుకుందును. ఈ నాగభూషణం గారు, గురువుగారు వారిద్దరిని పాఠశాలలో నేను ఎప్పుడు చూచినను. సంగీత శాస్త్రముల గురించి పెద్ద పెద్ద చర్చలు చేసుకుని చుండేవారు. నాగభూషణం గారు గొప్ప గాయకుడు, మా గురువుగారు కాదు. కానీ శాస్త్ర విషయంలో, ప్రయోగ విషయంలో ఇద్దరూ ఎప్పుడూ తగదా పడుచుండేవారు. అది నాకు బాగా గుర్తు.